నా శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో 2వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఎంతో ఆసక్తికరమైన అధ్యాయం. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి దక్ష ప్రజాపతి శివుడిని శపించాడు అదనమాట ఈ యొక్క ముఖ్యాంశం ఈ యొక్క అధ్యాయంలో. సో ఇందులో మనము చర్చ ఎలా మొదలవుతుందంటే, దీనికన్నా ముందు అధ్యాయంలో మనం చూసాము, లాస్ట్లో మనకి విదురుడుకి మైత్రేయుని చెప్తారు, అలా సతీ ఆత్మహత్య చేసుకుందని. సో ఎందుకు అలా జరిగింది అనే విషయాన్ని అడుగుతారు విదురుడు. దాంతో మొదలవుతుంది ఈ అధ్యాయం. దాని తర్వాత ఇంకా ఈ అధ్యాయంలో ఏం తెలియ చెప్తారంటే, తర్వాత మరి అసలు ఇలా జరిగింది, ఏం జరిగింది వివరాలు చెప్పడానికి దక్ష ప్రజాపతి శివుడి మధ్యలో అసలు ఏం జరిగింది, ఎందుకంత వైరం అనే విషయాన్ని చర్చించడానికి ఒక మహాయజ్ఞం గురించి వర్ణిస్తూ, అక్కడ ఎలా దక్ష ప్రజాపతి ఆ యజ్ఞం సభలోకి వచ్చారు, దాని తర్వాత దక్ష ప్రజాపతి ఎలా శివుడిని నిందించారు, శపించారు, అవమానించారు, దాని తర్వాత ఈ దీన్ని తట్టుకోలేక దీనికి ప్రతిక్రియగా నందీశ్వరుడు దక్ష ప్రజాపతిని ఇంకా ఆయన అనుచరులు కొంతమంది బ్రాహ్మణుల్ని వాళ్ళని శపించారు. దాని తర్వాత అప్పుడు ఆ బ్రాహ్మణులో ఒకరు భృగుముని తిరిగి మళ్ళీ శివుడి యొక్క అనుచరుల్ని శపిస్తారు. సో ఇవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఒకరినొకరు శపించుకోవడం, అసలు ఏం శపించుకుంటారు, ఎందుకు జరిగింది అనేది చర్చించుకుంటాము. దాని తర్వాత శివుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా ఆయన ఇంక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. దాని తర్వాత యజ్ఞం సంపూర్ణమవుతుంది ఎన్నో సంవత్సరాల తర్వాత. సో ఏమేమి జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అన్ని విషయాలు చర్చించుకుందాము. ఇది ఒక అధ్యాయంలో అయిపోతుంది ఈ ఘటన. వచ్చే అధ్యాయంలో కూడా దీని తర్వాత ఏం జరుగుతుందనే విషయాలు ఉన్నాయి. సో ఈరోజు మనము 1 నుంచి 19వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం క్లాసెస్ తక్కువ అవుతున్నాయి భాగవతం వీక్లీలో. నేను ట్రై చేస్తాను ఇంకా ఎక్కువ తీసుకోవడానికి. అందుకనే ఈ అధ్యాయాన్ని నేను 2 క్లాసెస్ అంటే ఈరోజు రేపు 2 రోజులు మనం ఈ అధ్యాయం కవర్ చేయడానికి ప్రయత్నిద్దామంట. ఈరోజు 1 నుంచి 19 శ్లోకాలు చర్చించుకుందామంట, రేపు 20 నుంచి 35వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మొదటి శ్లోకం నుంచి ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రిష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి మనం ఆరంభిద్దామంట. సో విదురుడు అడిగే ప్రశ్నల నుంచి ఈ అధ్యాయం మొదలవుతుంది. సో విదురుడు ఇక్కడ మైత్రేయ మునికి అడుగుతున్నారు. విదుర ఉవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహిత్రివత్సలః విద్వేషం అకరోత్ కస్మాద్ అనాదృత్యాత్మజాం సతీం. సో ఇక్కడ అడుగుతున్నాడు, కస్మాత్, ఎందుకు ఇలా జరిగింది? దక్ష ప్రజాపతి దక్షో దుహిత్రివత్సలః, తన యొక్క పుత్రి పైన ఎంతో వాత్సల్యం కలిగిన దక్ష ప్రజాపతి ఎందుకు శివుడి పట్ల అంత ఈర్ష, ఆయన పట్ల అంత అసూయ ఎలా ఉత్పన్నమైంది ఆయనకి? ఎందుకంటే ఆ శివుడు భవే శీలవతాం శ్రేష్ఠ, శీలవతుల్లో శ్రేష్ఠుడు, ఆయన అంత ఉత్తమమైన వ్యక్తి, అతని పట్ల దక్ష ప్రజాపతికి ఎలా అసూయ పుట్టుకొచ్చింది? ఎందుకు ఆయన తన కుమార్తెన సతిని నిర్లక్ష్యం చేశారు అనే ప్రశ్నలు ఇక్కడ విదురుడు మైత్రి మునికి అడుగుతున్నాడు. సో ఇక్కడ శివుణ్ణి ఇక్కడ ముఖ్యంగా ఏమని పొగిడారంటే, వర్ణించారంటే, శీలవతాం శ్రేష్ఠే అనే శ్రేష్ఠుడు, శీలవతుడు, శీలవాన్, ఎందుకు అంటే ఆయన ఎవ్వరికి, ఎవరి పట్ల కూడా ఆయనకి అసూయ ఈర్ష అనేది ఉండదు ఆయనకి, శివుడికి. అందుకనే శివ అంటేనే, శివశివ అంటే మంగళం అన్నమాట, మంగళదాయకం. సో ఆయన ఎంత, ఆయనకి భౌతికాసక్తి అనేది ఏం లేదు, ఆయన ఎంత వైరాగ్య అంటే ఆయన తన కోసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు ఉండడానికి. సో ఒక చెట్టు కిందే ఉండేవాడు శివుడు. సో సంపూర్ణంగా ఆయన నిరాసక్తుడు భౌతిక విషయాలకి, భౌతిక వస్తువులకి. సో అటువంటి శివుడి పైన ఎందుకలా అంత అసూయ లేకపోతే అంత ఈర్షను వ్యక్తం చేశాడు ఇక్కడ దక్షుడు అని అడుగుతున్నారు. ఇంకా వర్ణిస్తున్నారు శివుడి యొక్క గొప్ప లక్షణాలని. కస్త్వం చరాచరం గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కంతం ద్వేష్టి జగతో దైవతం మహత్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ముఖ్యంగా శివుడి గురించి, ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం. శివుడి యొక్క విశేషతను వర్ణిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడు జగతో దైవతం మహత్, మొత్తం చరాచర గురుం. చరాచర గురుం అంటే కదిలేవి కదలనివి అన్నిటికీ ఆయన గురువు ఈ మొత్తం ప్రపంచంలో. సో ఈ మొత్తం ప్రపంచానికే గురువు ఆయన. ఆయనకి ఎటువంటి నిర్వైరం, ఎవరి పట్ల ఆయనకి ఎటువంటి వైరం లేదు, ఎవరితోనూ వైరం లేదు శివుడికి, నిర్వైరం. ఇంకా శాంత విగ్రహం, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఇంకా ఎప్పుడు ఆయనలో ఆయన ఎప్పుడు సంతృష్టి చెంది ఉంటాడు. ఆత్మారామం. సో ఆయన జగతో దైవతా మహత్, అందరి దేవతలో గొప్పడు, గొప్ప, అందరికన్నా గొప్ప మహాదేవ్. సో ఆయన అందరి దేవతల కన్నా కన్నా గొప్ప. సో అటువంటి శివుడి పైన కథం ద్వేష్టి, ఎందుకు అంత ద్వేషం దక్షుడికి, ఎలా అంత ద్వేషం ఆయన పట్ల పుట్టుకొచ్చింది ఆయనకి? ఎందుకంటే శివుడు అంటేనే అంత మంగళదాయకం, ఆయన పట్ల ద్వేషం పుట్టుకురాకూడదు ఒక వ్యక్తికి. అటువంటి దక్షుడు ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు శివుడి పైన? సో శివుడిని ఒక పేరు ఉంది శివుడికి, భూతనాథ్ అని, అవునా, భూతనాథ్ అంటారు శివుణ్ణి. ఎందుకంటే ఒకటి ఏంటంటే భూత అంటే, ఒకటి ఏంటంటే మన జీవుల్ని కూడా భూత అంటారు, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా భూతాలను కూడా భూత అంటారు. సో అటువంటి భూతాలకు కూడా ఆయన దేవుడు, ఆయన నాథుడు వాళ్ళకు కూడా. అంత తమో గుణంలో, అంధకారంలో ఉండే భూత ప్రేత పిశాచులందరికీ కూడా ఆయన నాథుడు. అంటే వాళ్ళను కూడా ఉద్ధరించడానికి శివుడు అంత ఆయన కృపాశాలి, అంత దయామయుడు అన్నమాట. అటువంటి తమో గుణంలో, అంధకారంలో మునిగిపోయి ఉన్న వాళ్ళకి కూడా ఎలాగైనా ఉద్ధరించాలి అని వారిపైన కూడా దయ చూపించి వారిని కూడా, వారికి కూడా శరణు, ఆశ్రయాన్ని ఇస్తారు. సో ఇలాంటి భూత ప్రేతాలకే కాకుండా అందరికీ కూడా, ఇంకా భక్తులకు కూడా. ఎందుకంటే వైష్ణవానాం యథాశంభు, వైష్ణవుల్లో సర్వశ్రేష్ఠుడు శివుడు. సో ఆయన ఆ విధంగా కూడా అందరికీ గురువు, వైష్ణవులకి కూడా. ఆయనతో ఒక సాంప్రదాయం కూడా స్టార్ట్ అవుతుంది, నాలుగు ప్రామాణికమైన వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటి రుద్ర సాంప్రదాయం. సో రుద్ర సాంప్రదాయంలో శివుడి నుంచే మొదలవుతుంది, ఎలాగ మన సాంప్రదాయం బ్రహ్మ సాంప్రదాయం బ్రహ్మదేవుడి నుంచి మొదలవుతుంది అలాగే. సో ఈ విధంగా వైష్ణవులకి ఒక పక్క, ఇంకో పక్కల భూత ప్రేత పిశాచులు అంటే అందరికీ ఆయన గురువు. సో అంత గొప్పవాడు శివుడు అని ఇక్కడ చెప్తున్నారు రూపాల వారు కూడా. సో నెక్స్ట్ మనం చూద్దామంట ఇంకేముందో నెక్స్ట్ శ్లోకంలో. ఏతదాఖ్యాహి మే బ్రహ్మం జామాతు స్వశురస్య చ విద్వేషస్తు యతః ప్రాణాంస్ తత్యజే దుష్ట్యజాన్సతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ మైత్రేయ ముని గారు, ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేయాలంటే లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలంటే అది చాలా కష్టం. ఒకరు తన ప్రాణాలని తీసేసుకోవాలి, ప్రాణాలు వదిలేయాలంటే చాలా కష్టం ఒక వ్యక్తి, అది అంత సులువైన పని కాదు. సో నాకు దయచేసి మీరు వర్ణించండి ఎలా జమాతు శ్వశురస్య. జమాత్, జమాత్ అంటే ఇక్కడ బెంగాల్లో జమాయి అంటారు, ఐ థింక్ హిందీలో కూడా జమాత్ అంటే అల్లుడిని అంటారు అనుకుంటా. సో ఇక్కడ అల్లుడు అంటే శివుడిని, శివుడు ఇంకా శ్వశురస్య అంటే ససూర్, సాసూర్ అంటారు ఇక్కడ. సో శ్వశురస్య అంటే మామ. సో ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఎందుకు అలా అంతగానో గొడవపడాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళిద్దరు మధ్యలో అంత వైరం ఎందుకు ఎలా సృష్టించబడింది, ఎలా జరిగింది అంతగానో గొడవ వాళ్ళిద్దరి మధ్యలో? సతి తన ప్రాణాలు త్యాగం చేసేసింది. ఎందుకంటే ఒకరు ప్రాణాలు త్యాగం చేయడం అంటే ఏదో ఊరికే చిన్న చిన్న గొడవలకి ఎవరు ప్రాణాలు త్యాగం చేయరు. అటువంటిది సతి. సతి అంటే అందరికన్నా పతివ్రత స్త్రీ, సతి అంటారు. సో అటువంటి సతి ఎందుకు తన ప్రాణాలని త్యాగం చేసింది అంటే, అంత గొప్ప గొడవ అంటే అంత పెద్ద గొడవ ఏం జరిగింది నాకు దయచేసి వర్ణించండి అనేసి ఇక్కడ మైత్రేయ ముని అడుగుతున్నారు విదురుడు. సో ఇది ప్రశ్న అన్నమాట. మొదటి మూడు శ్లోకాల్లో ఆయన ప్రశ్నలు అడిగాడు దీనికి సంబంధించి. ఇప్పుడు దీనికి జవాబుగా నెక్స్ట్ కొన్ని అధ్యాయాలు నడుస్తాయి, చూద్దామంట. సో మైత్రేయ ముని జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు 4వ శ్లోకం నుంచి. మైత్రేయ ఉవాచ పురా విశ్వాసృజం సత్రే సమేత పరమర్షయ తతామర గణా సర్వే సానుగా మునయోగ్నయ. సో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మైత్రేయ ముని ఏం చెప్తున్నారంటే, చాలా కాలం క్రితం మొత్తం ప్రజాపతులు, పెద్ద పెద్ద అధిపతులు ఈ యొక్క బ్రహ్మాండానికి వాళ్ళందరూ కూడా కలిసి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు. సో అందులో ఎంతో గొప్ప గొప్ప ఋషులు, మునులు, ఇంకా పెద్ద పెద్ద పండితులు, దేవతలు, అగ్నిదేవతలు అందరూ కూడా వాళ్ళ యొక్క అనుచరులతో పాటు ఆ యజ్ఞంలో పాల్గొంటున్నారంట. అంటే చాలా పెద్ద యజ్ఞం ఇది, విశ్వంలోనే ఒక పెద్ద యజ్ఞం. విశ్వంలో ఉన్న అందరు ప్రముఖులందరూ ఆ యజ్ఞంలో సమావేశమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు మీరు. సో ఇది చాలా రోజుల క్రితం జరిగిందంట. సో మరి అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూద్దామంట. తత్ర ప్రవిష్టం ఋషయో దృష్ట్వార్కం ఇవ రోచిష భ్రాజమానం వితిర్మిరం కురువంతం తన్మహత్సద. అప్పుడు దక్ష ప్రజాపతి ఆ యొక్క సభలోకి ప్రవేశించారు. అతను కూడా గొప్ప ప్రజాపతి అండి, దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు ఒక విధంగా. సో ఈ దక్ష ప్రజాపతి కూడా ప్రజాపతుల్లోనే ఒక ఆయన మహా గొప్ప ప్రజాపతి అన్నమాట. ఆయన ఆ అసెంబ్లీ ఆ సభలోకి ప్రవేశించగానే ఆయన యొక్క శరీరంలోంచి ఎంత తేజస్సు వచ్చేదంటే అది సూర్యుడి యొక్క కిరణాలు తేజస్సుతో సమానంగా ఆ విధంగా ఆయన శరీరం నుంచి తేజస్సు వచ్చిందంట. అంత తేజవంతమైన వ్యక్తి అన్నమాట. ఆయన ఆ సభలోకి రాగానే అక్కడ సభ అంతా కూడా ప్రకాశితం అయిపోయిందంట, అక్కడ లైట్ వచ్చేసింది సభకు అంతా. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళందరూ కూడా ఆయన ముందు అక్కడ ఉన్న మిగతా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా చిన్నగా అయిపోయారంట, అంటే చిన్నగా కనిపిస్తున్నారంట. అంటే ఈయన పర్సనాలిటీ అలా ఉందన్నమాట దక్ష ప్రజాపతిది, అంత తేజవంతమైన వ్యక్తిత్వం. ఉడతిష్టన్ సదస్యస్తే స్వధిష్ణేభ్య సహాగ్నయ రితే విరించాం సర్వం చ తద్భాషాక్షిప్త చేతస. సో ఉడతిష్టన్ అంటే వెంటనే లేచి నించున్నారంట అందరూ. ఈయన యొక్క ప్రభావం ఎటువంటిదంటే దక్ష ప్రజాపతిది, ఆయన యొక్క తేజం, ఆయన ప్రభావం, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉందంటే ఆయన్ని చూసి అక్కడున్న వాళ్ళు అగ్ని దేవతలు ఇంకా మిగతా ఎంతో మంది ప్రముఖులు అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక బ్రహ్మదేవుడు శివుడు తప్ప వీళ్ళిద్దరి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లేచి నించున్నారంట ఆయనకు సమ్మానం చూపించడానికి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే గొప్ప వాళ్ళు వస్తే మనం కూర్చొని అలాగే ఉండం కదా, లేచి నించుంటాం. ఇవాళ రేపు కలియుగంలో జనాలు కనీసం మర్యాద కూడా తెలియదు కదా, వాళ్ళు కూర్చొని ఉండొచ్చు అలాంటి వారు, తెలియని వాళ్ళు సంస్కారం. కానీ మామూలుగా సంస్కారవంతులు ఎవరైతే మర్యాద తెలుసో, వేదిక పద్ధతి సంస్కారం తెలుసో వాళ్ళు మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వెంటనే నించుంటారు. మన గురువుగారు వస్తే మనం నించుంటాం, స్కూల్లో ఒక టీచర్ వస్తే నించుంటారు, నించేవాళ్ళు అట్లీస్ట్. సో అదేంటంటే ఒక సమ్మానం వ్యక్తం చేసే పద్ధతి. ఆ విధంగా సమ్మానించారు అందరూ, ఒక శివుడు బ్రహ్మదేవుడు తప్ప మిగతా వాళ్ళందరూ నించున్నారంట. సదసస్ పతిభిర్ధక్షు భగవాన్ సాధు సత్కృత అజం లోక గురుం నత్వ నిషసాద తదగ్నయ. సో దక్ష ప్రజాపతి ఆ విధంగా బ్రహ్మదేవుడు కూడా ఆయనకి స్వాగతం పలికారంట అక్కడ మెయిన్ మొత్తం ఆ యజ్ఞంలో ప్రెసిడెంట్గా చెప్తున్నారు ఇక్కడ ఆ సభకు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడికి ఆయన ప్రణామాలు అర్పించుకున్నాడు దక్ష ప్రజాపతి. ఇప్పుడు బ్రహ్మదేవుడు దక్షకున్న కూడా గొప్ప వ్యక్తి, ఆయన తండ్రి ఇంకా మొత్తం సృష్టికర్త. సో దక్ష ప్రజాపతి అందుకని బ్రహ్మదేవుడు కూర్చొనున్న ఆయనకు వెళ్ళి ఆయన ప్రణామాలు అర్పించుకున్నాడంట. అర్పించుకున్న తర్వాత బ్రహ్మదేవుడి ఆజ్ఞతో దక్ష ప్రజాపతి కూడా తన యొక్క సీట్లో సింహాసనంలో కూర్చున్నాడంట. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇక్కడ ఆయన కూడా ఒక లోక గురుం, లోకానికి ఒక గురువుగా ఆయన స్వీకరించి ఆయనకు సమ్మానం అర్పించి ఆయన ఆజ్ఞతో సింహాసనం మీద కూర్చున్నాడు. దాని తర్వాత ప్రాన్ నిసన్నం మృదం దృష్ట్వా నమృష్యత్ అనాదృత ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్ష్యా దహన్నివా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా కూర్చునే కన్నా ముందే, అంటే కూర్చోబోతున్నాడు సింహాసనం పైన, వెంటనే దక్ష ప్రజాపతి అప్పటికే శివుణ్ణి చూశారంట. అక్కడ ఆయన ఇంకా కూర్చొని ఉన్నాడు శివుడు, నాకు ఏమాత్రం సమ్మానం చూపించకుండా ఇంకా కూర్చొని ఉన్నాడు శివుడు అని అనుకున్నాడంట లోపల. మిగతా వాళ్ళందరూ నించున్నారు కదా దక్ష ప్రజాపతి రాగానే, శివుడు నించోలేదనమాట, ఆయన కూర్చొని ఉన్నాడు. సో ఇప్పుడు దక్ష ప్రజాపతి కూర్చుని పోయే ముందు చూశాడంట శివుడిని అక్కడ, ఇంకా కూర్చొని ఉన్నాడు శివుడు, నేను వచ్చినా లేవలేదని. అదే సమయంలో దక్ష ప్రజాపతి ఎంతగా ఆయనలో క్రోధం పెరిగిపోయిందంటే ఆయన కళ్ళు అభివీక్ష్య దహన్నివ ఎలా చూశాడంటే ఇప్పుడే కాల్చి పారేస్తాను నా కళ్ళతో అన్నట్టుగా దక్ష ప్రజాపతి కళ్ళు అంత ఎర్రగా చేసి చూస్తున్నాడంట. అంతేకాకుండా ఇప్పుడు శివుడితో ఎంతో కఠోరమైన వాక్యాలని పలికాడంట శివుడి పట్ల. సో మామూలుగా చూడండి, మన ఈ జగత్తులో బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా ప్రధానమైన దేవతలు, వారి యొక్క ఇద్దరి స్థానం కూడా దక్ష ప్రజాపతి కన్నా ఎంతో ఉన్నతమైంది, చాలా ఎక్కువైంది. కానీ దక్ష ప్రజాపతి ఏంటంటే ఇక్కడ శివుడు తన అల్లుడు అయిపోయాడు కదా, అంటే తన కుమార్తె సతిని వివాహం చేసుకుని అల్లుడు అయిపోయాడు కాబట్టి అతను నా అల్లుడు అంటే నాకన్నా కూడా చిన్న వ్యక్తి అనే భావనతో కలిగి ఉన్నాడనమాట దక్ష ప్రజాపతి. అందుకే అతను ఏమనుకుంటున్నాడంటే అతను నాకు సమ్మానం అర్పించాలి, అతను నాకన్నా కూడా తక్కువ అని దక్ష ప్రజాపతి అనుకుంటున్నాడు. ఇంకా ముందు నుంచే అసలు శివుడు అంటే దక్ష ప్రజాపతికి అసలు చెప్పాలంటే అంతగా ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడు శివుడు అంత భస్మం రాసుకొని శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, అందుకే ఆయనకు నచ్చదనమాట. ఒక పెద్ద ఇల్లు లేదు, ఏం లేదు, బంగ్లా లేదు, అంత ఈయనకున్నంత వైభోగం అవన్నీ అంత సంపద ఇవంతా లేదు కదా. సో అందుకనే ఇప్పుడు చూడడానికి ఎప్పుడు శివుడు పేదవాడిలాగా ఇంకా సరిగా దుస్తులు కూడా ధరించకుండా ఉంటాడనేసి ముందు నుంచే దక్ష ప్రజాపతికి శివుడు అంటే కొంచెం ఇష్టం లేదనుకోండి. సో మరి ఎందుకు మరి ఆయన్ని అల్లుడుగా చేసుకున్నాడు అని మీరు అడగచ్చు, దానికి కూడా ఆయనే సమాధానం చెప్తాడు దక్ష ప్రజాపతి, చెప్పబోతున్నాడు ఇప్పుడు చూద్దామంట. శ్రూయతాం బ్రహ్మ ఋషయో మే సహ దేవా సహాగ్నయ సాధూనాం పూర్వతో వృత్తం నా జ్ఞానాన్న చ మత్సరాత్. అక్కడున్న మొత్తం ఋషులు, మునులు, బ్రాహ్మణులు, అగ్నిదేవతలు అందరూ కూడా అందరికీ చెప్తున్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉపస్థితమైన ఋషులు, మునులు, అగ్నిదేవతలు, బ్రాహ్మణులు అందరూ కూడా వినండి, ధ్యానంతో వినండి సరిగ్గా నేను చెప్పేది. నేను ఇక్కడ ఒక శీలవంతుడైన వ్యక్తి, అంటే ఒక జెంటిల్మ్యాన్ ఎలా వ్యవహరించాలి, పద్ధతి ఏంటో దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. నేను ఎవరి పట్లనో అసూయతోనో లేకపోతే అజ్ఞానంతోనో మాట్లాడట్లేదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు ఎవరు, దక్ష ప్రజాపతి. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేను ఇప్పుడు దక్ష ప్రజాపతి చెప్పే ముందే, అంటే ఆయన అనబోయే వాక్యాలు శివుణ్ణి ఇప్పుడు అవమానించబోతున్నాడు, దానికన్నా ముందే దక్ష ప్రజాపతి చెప్తున్నాడు అనమాట. నేను ఇప్పుడు చెప్పే ఇవి మాటలన్నీ కూడా ఏ అజ్ఞానంతోనో ఎవరి పట్ల అసూయతోనో చెప్పట్లేదు. ఒక వ్యక్తి, ఒక సుశీలమైన శీలవంతుడైన వ్యక్తి, ఒక జెంటిల్మ్యాన్ ఎలా వ్యవహరించాలో దాని గురించి సంబంధించిన కొన్ని విషయాల గురించి చెప్తాను. సో ఇక్కడ బేసికలీ ఆయన శివుడి గురించే చెప్పబోతున్నాడు. శివుడిని అవమానించే పూర్వకంగానే ఆయన మాట్లాడబోతున్నాడు. శివుడికి ఏమాత్రం ఆయన ముందే మనకు వర్ణించేశారు స్టార్టింగ్లోనే, అంటే మన మైత్రి విదురుడు ఆయన శీలవంతుడు గొప్ప వ్యక్తి అని. సో అతనిలో ఏం మచ్చ లేదు, ఒక్క తప్పు మచ్చ ఏమీ లేదన్నమాట వ్యవహారంలో శివుళ్ళు. ఇంకా అయినా కానీ ఆయనకు ఆయన పట్ల అసూయతో ఇప్పుడు అజ్ఞానంతోనే మాట్లాడబోతున్నాడు. యాక్చువల్లీ మనం చూస్తే ఆయన మాటలు అర్థమైపోతుంది మనకి. సో ఇంకా అక్కడే అర్థమైపోతుంది నాకు అజ్ఞానం ఉంది. ఇంకోటి అసూయ వచ్చేసి శివుడి పట్ల ఆయనకు ముందు నుంచే అసూయ, ఈరోజు కొత్తగా కాదు, అంటే అది ఎప్పటి నుంచో ఉందన్నమాట లోపల, అది ఈరోజు మంచం అంటే ఏమంటాం పీక్ మీద వచ్చేసింది అనుకోండి. ఒక్కొక్కసారి అలా ఉంటుంది కదా, ఎవరి మీద మనకు అసూయ ఉంటే ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా చిన్న తప్పిదం చేయకున్నా కానీ మనకు చేసినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఇంకా అది మనకు కనిపించిందంటే చాలు, ఇంకా ఆ రోజు వదిలి పెట్టాం మనం, ఇంకా దాన్ని ఆ వ్యక్తిని మనం ఇంకా ఒక రేంజ్లో, అంటే ఒక విధంగా ఆయన్ని తిట్టేస్తాము లేకపోతే ఏదైనా మాట అనేస్తాం. ఇదంతా ఈ విధంగా అసూయ అనేది బయటపడుతుంది ఒకరి పట్ల. సో ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యాక్చువల్లీ ఒక వ్యక్తి తనలో ఉన్న అసూయని తనే అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు దక్ష ప్రజాపతి అంటున్నాడు నాకు ఎవరి పట్ల అసూయ లేదు, నేను ఆయనతో ఆయన పట్ల అసూయతో అనట్లేదు అని. కానీ యాక్చువల్లీ ఉన్నది అతని పట్ల, ఆయన శివుడి పట్ల దక్ష ప్రజాపతికి ఎంతో అసూయ ఉంది. ఆయన ఇప్పుడు అనే వాక్యాలు కూడా అసూయతోనే అంటున్నాడు. సో అతనిలో ఉన్న ఈర్ష, అసూయ, ఇటువంటి అనర్థాలని ఆయన స్వయంగా గుర్తించలేకపోతున్నాడు, ఎందుకంటే దాంతో ఆయన బాధపడుతున్నాడు. సో ఆ రోగంతో ఆయన బాధపడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ రోగం ఉన్నట్టు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో ఇదన్నమాట ముఖ్యమైన సమస్య ఇక్కడ ఉన్న దక్ష ప్రజాపతితో. సో మరి ఇప్పుడు ఏమనబోతున్నాడు చూడండి, 10వ శ్లోకం నుంచి తీసుకొని 16వ శ్లోకం వరకు చెప్పాలంటే ఇప్పుడు దక్ష ప్రజాపతి నానా రకాలుగా నానా వాక్యాలతో నానా శబ్దాలతో శివుణ్ణి అవమానిస్తాడు. సో ఇవన్నీ వినడం వైష్ణవులకి మంచిది కాదు, అవునా? అందుకే మన ఆచార్యులు ఏం చేశారంటే ఈ సంస్కృతం ఈ శ్లోకాలకి ఇంకొక అర్థం కూడా మనకు చూపించారు. ఇవి ఇక్కడ ఈ యొక్క దక్షుడు శివుడిని అవమానించాలి, నిందించాలి అనే ఉద్దేశంతోనే తప్పుడుగా చెప్పిన ఈ వాక్యాలన్నీ, శ్లోకాలన్నీ కూడా మన ఆచార్యులు వీటికి మంచి తాత్పర్యాలను ఇచ్చారు. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది అని మన ఆచార్యులు ఇచ్చారు. కొన్ని అర్థాలు మనకి ప్రభుపాల ద్వారా తన తాత్పర్యంలో తెలిపారు, ఇంకొన్ని మీకు డైరెక్ట్ ఆచార్యుల వాళ్ళ యొక్క టిప్పణిలోంచి నేను మీకు చెప్తాను. సో మనము 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు చూద్దామంట. సో దీంట్లో ఇక్కడ దక్ష ప్రజాపతి అనేది ఏంటి, దానికి ఇంకో అర్థం, తద్వారా శివుణ్ణి మనం పొగడొచ్చు కూడా. ఇదే శ్లోకం ఉపయోగించుకొని దక్ష ప్రజాపతి తిడుతున్నాడు ఈ వాక్యాల ద్వారా. ఇదే శబ్దాలతో మనం శివుణ్ణి ఎలా పొగడొచ్చో, అది ఒక పొగడతగా మనం ఎలా మనం స్వీకరించవచ్చో అది మనము ఈరోజు చూద్దామంట. సో 10వ శ్లోకం అయం తు లోకపాలానాం యశోగ్నో నిరపత్రపః షద్భిరాచరిత పంత యేన స్తబ్ధేన దూషితః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శివుడు లోకపాలకుల యొక్క పేరుని చెడిపేశాడు, పేరు నాశనం చేసేశారు ఈ శివుడు. అంటే లోకపాలకులు అంటే ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండవలసిన వ్యక్తి ఇతను, ఒక లోకపాలకుడై శివుడు వాళ్ళ పేరునే చెడిపేశాడు అని చెప్తున్నారు. ఇంకా ఒక వ్యక్తి, ఒక శీలవంతుడు గుణవంతుడైన వ్యక్తి, జెంటిల్మెన్ ఎలా వ్యవహరించారో ఆ వ్యవహారాన్నే ఈయన మొత్తం కలుషితం చేసేసాడు. ఎందుకంటే ఈయనకి సిగ్గు లేదు, షేమ్లెస్. ఇంకా ఈయనకి ఎలా వ్యవహరించాలో తెలియదు అనేసి ఇక్కడ దక్షుడు అంటున్నాడు. సో అందుకే మనకు ప్రభుపాల గారు చెప్తున్నారు ఈ విషయాల్ని, మరి ఇలాంటి వాక్యాల్ని మనం చదవడం మంచిది కాదు కదా. ఒక వైష్ణవుడు పట్ల అపరాధం చేయడం మంచిది కాదు, సరైన విధి కాదు. సో అందుకనే మనకి మన ఆచార్యులు ఇక్కడ ప్రభుపాల ద్వారా, ఇంకా ప్రభుపాల ద్వారా కూడా మన పరంపరలో ఉంచిన ఆచార్యుల నుంచి టీకాని చెప్తున్నారు. సో ఈ విధంగా శివుడి పట్ల దక్ష ప్రజాపతి ఇటువంటి కఠోర శబ్దాలని, వాక్యాల్ని, అనుచిత వాక్యాల్ని, అనుచిత శబ్దాల్ని ప్రయోగిస్తున్నారే, దీన్ని మనం సరైన దృష్టికోణంతో అర్థం చేసుకోవచ్చు. యశోగ్న అంటే ఎవరు అంటే దానికి ఒక అర్థం ఏంటంటే, ఎవరైతే పేరు ప్రతిష్టల్ని అంతా కూడా నాశనం చేసేస్తారు, యశోగ్న. కానీ దీన్ని ఇంకో విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, ఆయన పేరు ప్రఖ్యాతలు ఎంత గొప్పవి అంటే, మిగతా అన్ని రకాల పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా దాని ముందు చిన్నబోయాయి అని. అది ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం, అంటే శివుడి యొక్క పేరు ప్రఖ్యాతలు చాలా గొప్పవని. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నిరపత్రప అని ఇంకో శబ్దం ఉపయోగించారు ఇక్కడ. సో నిరపత్రప అంటే అదే షేమ్లెస్, అంటే సిగ్గు లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పారు దక్షుడు. కానీ ఇక్కడ దానికి ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట, ఇంకో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, వన్ హూ ఇస్ స్టన్నడ్ అంటే ఎవరైతే ఆశ్చర్యచకితుడైపోయాడు అది. ఇంకొక అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఎటువంటి జీవాత్మలకైతే ఎటువంటి ఆశ్రయం లేదు, అటువంటి జీవాత్మలకు నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కలిగించేవాడిని కూడా నిరపత్రప అని అంటారంట. సో సంస్కృతంలో ఇది ఒక విశేషమైన విశేషణం. సో ఇక్కడ ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంట దీన్ని. ఓకే, సో మనము ఇంకా ముందుకెళ్దామంట 11వ శ్లోకం. సో ఈ విధంగా మనము మన ఆచార్యుల యొక్క సహాయంతో శివుడిని యొక్క గుణాల్ని, గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుందాం. దక్షుడు తను అసూయ ప్రకటించడం ద్వారా, తన అసూయ ద్వారా శివుడిని నిందిస్తున్నాడు, కానీ మనం మాత్రం శివుడిని ప్రశంసిద్దామంట అవే వాక్యాలతో, మన ఆచార్యుల యొక్క వాక్యాల సహాయంతో. ఏషమే శిష్యతాం ప్రాప్తో యన్మే దుహితుర్ అగ్రహీత్ పాణిం విప్రాగ్నిముఖతః సావిత్ర్యా ఇవ సాధువత్. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇక్కడ దక్ష ప్రజాపతి, ఇతను నా కూతుర్ని వివాహం చేసుకొని అగ్ని మరియు బ్రాహ్మణుల సమక్షంలో నా కూతుర్ని వివాహం చేసుకొని అతను నాకన్నా చిన్నవాడు అనే విషయంగా స్వీకరించేశాడు. నా కూతురు సావిత్రి అంటే గాయత్రితో సమానం, అటువంటి నా కూతుర్ని వివాహం చేసుకున్నాడు, ఏదో ఈయన మంచి వాడిలా నటించి, ఒక నిజాయితీ పరుడులా, సాధువులాగా నటించి నా కూతుర్ని వివాహం చేసేసుకున్నాడు అని ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. అంటే బేసికల్లీ ఏంటంటే, అతను అసలు నిజాయితీ పరుడు కాదు, లేకపోతే అంత సాధువు కాదు, మంచి లక్షణాలు లేవు, నటించి నా కూతురు చాలా గొప్పది, సావిత్రి గాయత్రి వంటి కూతుర్ని ఈయన ఇలా వివాహం చేసుకున్నాడు అని అంటున్నారు. కానీ ఇక్కడ మనకి మన ఆచార్యులు చెప్పేది ఏంటంటే, సాధువత్ సాధువులాగా అని అంటున్నారు ఇక్కడ దక్ష ప్రజలు. నువ్వు సాధువు కాదు, సాధువులాగా నటించి వివాహం చేసుకున్నావు అంటున్నారు శివుణ్ణి. సో కానీ ఇక్కడ మనకి మన యొక్క ఇది శివుడిని ఇంకొక విధంగా ప్రశంసలాగా కూడా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు మన ఆచార్యుల ద్వారా. శివుడు మన యొక్క దుర్వ్యవహారాన్ని అర్థం చేసుకున్నా కానీ అతను దాన్ని ఆమ్నిషియన్ శివ అండర్స్టాండ్స్ మై బ్యాడ్ బిహేవియర్. అంటే ఇక్కడ దక్ష ప్రజాపతి ప్రశంసిస్తున్నట్టుగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో శివుడు నా యొక్క దుర్వ్యవహారాన్ని అర్థం చేసుకున్నా కానీ ఆయన సైలెంట్గా అంటే దాన్ని గుప్తంగానే ఉంచుతున్నాడు. సో అందుకనే నేను ఇక్కడ వచ్చినా కానీ నిలబడలేదు, ఎందుకంటే నేను యోగ్య వ్యక్తుడిని కాదు, అందుకే నేను నిలబడలేదు. అంతేకాకుండా మా యొక్క కూతురు యొక్క గొప్ప లక్షణాలు ఆయనకు తెలుసు కనుకనే నా కూతురు సావిత్రికి సమానం కనుకనే ఆయన స్వీకరించాడు అని మన ఆచార్యులు ఆ విధంగా దక్ష ప్రజాపతి ప్రశంసిస్తున్న విధంగా మనకి తెలియజేస్తున్నారు. ఓకే, మీకేం కన్ఫ్యూజన్ లేదనుకుంటాను. రెండు నేను మీకు రెండు ధోరణులు చెప్తున్నాను. ఒకటి ఇక్కడ మనకు దక్ష ప్రజాపతి ఇక్కడ ఊహించుకొని ఏం చెప్తున్నాడో, ఇంకొకటి మన ఆచార్యులు దాన్ని ఒక దక్ష ప్రజాపతి యొక్క ప్రశంసగా మనకు అదే వాక్యాల్ని సంస్కృతం ఆధారంగానే అంటే గ్రామర్ దాని పక్కన సంస్కృతం గ్రామర్ ప్రాపర్ నాలెడ్జ్ ప్రకారమే ఎలా మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో కంటిన్యూ చేద్దామా. నెక్స్ట్, గృహీత్వా మృగశావాక్ష్య పాణి మర్కటలోచన ప్రత్యుత్నాభివాధర్హే వాచాప్యకృతన్నోచితం. ఇక్కడ ఏమంటున్నాడంటే శివుడి యొక్క కళ్ళు మర్కట లోచనం, అది శివుడి కళ్ళు ఒక మంకీ అంటే కోతి లాంటి కళ్ళు, కానీ అతను నా కూతుర్ని వివాహం చేసుకున్నాడు, నా కూతురు కళ్ళు ఎలాంటివంటే ఒక జింకపిల్ల లాంటి కళ్ళు. అయినా కానీ అటువంటి వాడు నేను వచ్చినప్పుడు నన్ను సమ్మానించడానికి నించోలేదు. ఇంకా అతనికి ఇంత కూడా అర్థం చేసుకోలేకపోయాడు, నేను వచ్చినప్పుడు సమానపూర్వకంగా నించోవడమే కాకుండా నాతో నాకు స్వాగతం పలికి కొన్ని మంచి శబ్దాలతో అంటే కొన్ని మధుర శబ్దాలతో నాకు స్వాగతం పలకాలనే విషయం కూడా తెలియదు ఆయనకి. సో ఇదన్నమాట దక్ష ప్రజాపతి బాధ. సో దీన్ని మన ఆచార్యులు ఎలా చెప్తున్నారంటే మర్కట లోచన అంటున్నారు కదా, దీనికి ఇంకొక అర్థం ఇక్కడ ఇస్తున్నారు మనకి ఈ యొక్క శ్లోకానికి. ఇంకొక అర్థం ఏంటంటే దక్ష ప్రజాపతి ఎలా ప్రశంసిస్తున్నాడు శివుడిని అంటే, శివుడు ఎంతో దయామయుడు, అందుకనే ఇలా మర్కట లోచన అదే కోతికి ఉన్నటువంటి కళ్ళు ఉన్న వంటి కర్మిలి యొక్క కోరికల్ని కూడా తీర్చేస్తాడు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే నేను ఆయన్ని సరిగ్గా సమ్మానించలేదు అని ఇంకొక అర్థం అన్నమాట ఇది. ఓకే, సో మనం నెక్స్ట్ చూద్దామంట 13వ శ్లోకం. లుప్త క్రియాయా శుచయే మానినే భిన్న సేతవే అనిచ్చన్నప్యదాం బాలాం శూద్రాయేవోషతింగిరం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నాకు అసలు ఎప్పుడు కోరికే లేదు నా యొక్క కూతుర్ని ఇటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని. ఏ వ్యక్తి అయితే సంస్కారం సభ్యత ఉన్న అనే విషయానికి అన్ని నియమాలని ఉల్లంఘించే వ్యక్తి, ఈ విధంగా ఎటువంటి నియమాల్ని నిబంధనల్ని సంస్కారాన్ని ఆచరించని ఈ వ్యక్తి ఎంతో అశుద్ధమైన వ్యక్తి. కానీ నేను అయినా కానీ ఈయనకే నా కూతుర్నిచ్చి వివాహం చెయ్యవలసి వచ్చింది. ఎందుకు అంటే ఎవరైతే వేదశాస్త్రాలని వన్ హు టీచర్స్ ద మెసేజ్ ఆఫ్ జస్ట్ యాజ్ వన్ టీచర్స్ ద మెసేజ్ ఆఫ్ ద వేదాస్ టు ఏ శూద్ర, ఎలాగైతే ఒక వ్యక్తి వేదాలని శూద్రుడికి బోధిస్తాడో ఆ విధంగా ఇవ్వాల్సి వచ్చింది నా కూతుర్ని. అంటే నాకు ఇవ్వాల్సి వచ్చింది కూతుర్ని ఈయన వివాహంలో. మరి ఎందుకు అట్లా ఇవ్వాల్సి వచ్చిందో చెప్తారు తర్వాత, ఇందులోనే వచ్చిందో చూద్దామంట. ఓకే, సో ఇందులో మనకి ఇదేంటి 13వ శ్లోకం. లుప్త క్రియాయ అంటే ఇక్కడ ఏంటంటే దక్ష ప్రజాపతి అంటున్నాడు ఆయన ఏమీ సరైన క్రియలు చేయడు, సరైన కార్యాలు చేయడని. కానీ ఇంకొక అర్థం ఏంటంటే అతనికి అటువంటి కార్యాలు చేయవలసిన అవసరం లేదు అని. ఓకే, సో ఇతను అశుద్ధం అంటున్నారు, కానీ దీని ఇంకొక అర్థం ఏంటంటే అశుచ్యత అనే దానికి ఈయన కన్నా శుద్ధమైన వ్యక్తి ఇంకెవరు లేరు అని. మానిని అంటే ఒకటి ఏంటంటే ఈయన చాలా గర్వంగా ఉన్నాడని, కానీ దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు మనము, ఇంకో విధంగా వర్డ్ని బ్రేక్ చేసి అమానిని అని అంటే ఆయనకు అసలు గర్వమే లేదని. భిన్న సేత్వతి అంటే అతను సరైన వ్యవహారం ఆచరణ సరిగ్గా లేదని. ఇంకొకటి ఏంటంటే అభిన్న సేతవే అంటే అతను ఎప్పుడు కూడా ఏ రకమైన నియమాల్ని ఉల్లంఘించడు. శూద్రాయన అంటే నేను కోరుకోకున్నా కానీ నా కూతుర్ని ఇతనికి ఇచ్చి వివాహం చేయాల్సి వచ్చింది, ఎలాగైతే వేదాలు శూద్రుడికి బోధించవలసి వస్తుందో అది ఆ విధంగా అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక అర్థము, నాకు ఏ అర్హత లేదు అందుకనే నేను నా కూతుర్ని ఇవ్వదలుచుకోలేదు, కానీ నేను నా కూతుర్ని ఇచ్చేసాను అంటే నాకు ఏ అర్హత లేకున్నా కానీ అయినా నేను నా కూతుర్ని ఆయనకి ఇచ్చేసాను వివాహానికి ఆయనతో పాటు. ఎలాగైతే ఒక శూద్రుడు వేదాల్ని పలుకుతారు అర్హత లేకుండా అలా. సో కొంతమందికి ఈ శూద్రుడు వేదాలు వచ్చేసరికి కొంతమందికి యాంటీనాలు ఇలా పెరిగిపోతాయి అన్నమాట. ఏంటి అంటే శూద్రులు చదువుకోకూడదు వేదాలు, ఉండి బ్రాహ్మణులు చదువుకోవాలా, తొందర వాళ్ళు ఉత్తేజమైపోతుంటారు కొంతమంది ఇలాంటి వాక్యాలు. సో ఇక్కడ అందుకనే ప్రభుపాద వారు వాళ్ళ కోసం క్లారిఫై చేశారనమాట తాత్పర్యంలో ఏమని. సో వేదాలు ఇవన్నీ అర్థం ఎవరు చేసుకోవచ్చు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఆచరణ వాళ్ళు శుద్ధంగా ఉంటారో, క్లీన్ పరిశుభ్రంగా ఉంటారో, పరిశుభ్రతను పాటిస్తారో. అది మామూలుగా ఏంటంటే శూద్రుల్ని ఎందుకు వద్దంటారంటే వాళ్ళు పరిశుభ్రత ఇంకా చాలా నియమాలు, అంటే పరిశుభ్రత అంటే బయట నుంచి స్నానం చేయడమే కాదండి లోపల నుంచి కూడా, అంటే రకరకాల పాపాలు అవన్నీ కూడా చేయకుండా ఉండాలి. సో ఇలా ఏ పాపాలు చేయకుండా శుద్ధంగా ఉండడం, బయట నుంచి కూడా స్నానం చేసి కూడా పరిశుభ్రంగా ఉండడం. సో ఇటువంటి లక్షణాలు గుణాలు ఆచరణ అంతా కూడా శుభ్రంగా శుద్ధంగా ఉండాలన్నమాట. అది ఉండదు కాబట్టి అటువంటి వారిని శూద్రులు అంటారు. అటువంటి వారు అందుకనే ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి వేదాలు వినడానికి యోగ్యులు కాదు. సో ఇది ఎలాంటిదంటే మనం వేదాలని అర్థం చేసుకోవాలి, వేదాలని చదవాలి, వేదాలు అభ్యాసం చేయాలి అంటే మనకు ఒక రకమైన శుద్ధత పరిశుభ్రత అవసరం అన్నమాట. సో దీన్నే బ్రాహ్మణ లక్షణాలు అంటారు, ఇది యోగ్యత. సో ఎవరైనా సరే ఇలాంటి బ్రాహ్మణ లక్షణాలని వాళ్ళు అర్జించుకోగలిగితే వాళ్ళు వేదశాస్త్రాలు చదవచ్చు. పుట్టుకతో ఎవడు దీనికి అనర్హులు అని చెప్పలేం. ఇంకా ఎవరైనా సరే సంస్కారంతో సంస్కారాలు నేర్చుకొని వాళ్లకు పరిశుభ్రత ఇవన్నీ మంచి అలవాట్లు నేర్చుకుంటే తద్వారా వాళ్ళు కూడా బ్రాహ్మణులు అవ్వగలరు, వాళ్ళకు కూడా యోగ్యత లభిస్తుంది వేదశాస్త్రాలు చదవడానికి. ఇది ఎలాగంటే ప్రభుపాద వారు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు, లాజికల్గా అర్థమయ్యే ఉదాహరణ. మామూలుగా ఒక లా స్టూడెంట్ అంటే లా చదువుకుంటారు కదా లా స్టూడెంట్, సో అతను లా కాలేజీలో వెళ్ళి లా చదువుకోవాలంటే దానికన్నా ముందు అతను అండర్ గ్రాడ్యుయేషన్ కనీసం 12th స్టాండర్డ్ అన్న పూర్తి చేసుకుని ఉండాలి అవునా, లేకపోతే వెళ్ళి డైరెక్ట్గా లా చదవలేరు అవునా, ముందు కొంచెం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దీనికి అవసరం. సో ఏబిసిడి రాంది డైరెక్ట్గా లా చదవలేరు కదా. అలాగే కొంచెం మీరు వేదశాస్త్రాలు అధ్యయనం చేయాలన్నా చదువుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా ఒక యోగ్యత అవసరం అన్నమాట. ఆ యోగ్యత ఏంటంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలను అర్జించుకోవడం. ఈ బ్రాహ్మణత్వం అనేది లక్షణాలు గుణాలు బట్టి ఉంటుంది, కర్మ గుణాలు లక్షణాలు బట్టి ఆచరణలు. సో అంతేకాని జస్ట్ జన్మ హక్కు కాదనమాట. సో ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం మనం ఇక్కడ చాలా ముఖ్యము. ఈ విషయాలు ఇంకా బాగా మనకి ఇంకో చోట కూడా వర్ణిస్తారు ప్రభుపాద వారు ఇదే అధ్యాయంలో, అప్పుడు చూద్దామంట. సో నెక్స్ట్ 14, 15 రెండు శ్లోకాలు ఒకేసారి ఇక్కడ ఇచ్చారు, రెండింటిని ఒకేసారి చూసుకుందామంట.
ప్రేతావశ్యేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వ్రత అటత్యున్మత్తవన్నగ్నో వ్యుక్తకేశోహసన్నురుడన్ చితాభస్మకృతస్నాన ప్రేతస్రన్రస్తి భూషణ శివపదేశో హ్యశివో మత్తో మత్త జనప్రియ పతి ప్రమత నాతానాం తమో మాత్రాత్మకమనాం సారీ తమో మాత్రాత్మకాత్మనాం.
సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ ముందు దక్ష ప్రజాపతి ఏ ఉద్దేశంతో ఇవన్నీ అంటున్నాడో చూద్దామంట. దాని అర్థం ఏంటో ఇతను శ్మశానాల్లో అంత అపరిశుభ్రమైన కలుషితమైన ఎటువంటి ప్రదేశాల్లో నివసిస్తాడు? శ్మశానంలో. ఎవరితోని? ఆయన యొక్క పార్షదులు ఎవరు? ఎవరితో తిరుగుతూ ఉంటాడు? భూత ప్రేత పిశాచాలతో. ఒక పిచ్చివాడిలా నగ్నంగా తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి నవ్వుతాడు, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఇంకా ఆ శ్మశానంలో బూడిదేనంతా కూడా రాసుకుంటాడు తన ఒంటి మీద. సరిగ్గా స్నానం చేయడు ఎప్పుడు. ఇంకా అతను ఏవో ఆభరణాలు అన్నట్టుగా తన మెడలో ఏమేసుకుంటాడు? ఎముకల ఎముకలు, బొక్కలు, కపోలాలు, దీన్ని మాలేసుకుంటాడు. అందుకనే ఇతను పేరుకు మాత్రమే శివ, కానీ అసలైతే అశివ. అంటే పేరుకు మాత్రమే మంగళదాయకం, కానీ యాక్చువల్లీ అమంగళదాయకం అని చెప్తున్నారు ఇక్కడ. అసలైతే ఇతను ఒక పిచ్చి వ్యక్తి, ఇంకా ఎంతో ఇనాస్పీషియస్, అమంగళదాయకమైన వ్యక్తి. అందుకే ఇతను ఇటువంటి వ్యక్తులు ఎవరైతే తమో గుణంలో ఉంటారో అటువంటికి చాలా ప్రియుడు, వాళ్ళ నాథుడు అనేసి ఇక్కడ దక్ష ప్రజాపతి చెప్తున్నాడు అన్నమాట. సో మనకి ఇక్కడ శివుడు కూడా గుణగానం చేస్తున్నారు, సరే ప్రభుపాల వారు కూడా గుణగానం చేస్తారు శివుడిది తాత్పర్యంలో. సో అవును, మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, అవును అతనికి ఉన్మత్తం, ఆయన పిచ్చి ఎవరి మీద? భగవంతుడి పైన ప్రేమ, ప్రేమ భగవంతుడి పైన ప్రేమతో ఆయన పిచ్చి ఉన్మత్తంలో ఉంటున్నాడు. ఇది ఆయన లీల శివుడిది. సో ఇలా బూడిదను రాసుకోవడం అనేది శరీరానికి పురాణాల్లో చెప్పారంట. ఇది వైష్ణవులు చేసే, వైష్ణవులు ఎంత ఉన్నతమైన వైష్ణవులు అలా పూసుకుంటారంట. ఇంకొకటి ఏంటంటే, అతను ఎంత, అతను అశివ అంటున్నారు, అతను ఎంత అపవిత్ర స్థలమైనా సరే అక్కడ ఉన్నాడు కదా, ఆ అపవిత్ర స్థలాన్ని కూడా పవిత్రం చేసేవాడు. అది శివుడి యొక్క గొప్పతనం. అందుకే ఆయన కన్నా ఇంకా గొప్ప పవిత్రుడు ఎవడు లేరు. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అతను అవును ఇటువంటి తమోగుణంలో ఉండే జీవులని, భూత ప్రేత పిశాచాలని కూడా ఆయన స్వీకరిస్తాడు తన శిష్యులుగా. వారికి కూడా ఎలాగైనా జ్ఞానం ప్రసాదించి వాళ్ళని కూడా ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం వాళ్ళు ఉన్నతి సాధించేలా, వాళ్ళ చేతన కొంచెం ఆధ్యాత్మికం అయ్యేలా ఆయన వారిపైన కృప చూపిస్తాడు. ఆ విధంగా శివుని ఇక్కడ పొగుడుతున్నారు ఆచార్యులు, రూపాల వారు కూడా. అందుకనే మనం చూస్తాం ఇక్కడ శివుడు ఏంటంటే ఇటువంటి తమోగుణంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పిస్తారు. అటువంటి వాళ్ళు చాలామంది తమోగుణంలో ఉండే వాళ్ళు కూడా శివుణ్ణి పూజించుకుంటారు. కానీ శివుడు ఎప్పుడైనా సరే ఆయన పవిత్రుడు, ఇంకా చాలా మంగళదాయకం అన్నమాట. సో మామూలుగా ఏంటంటే విష్ణుమూర్తి ఆయన ఏంటంటే ఎవరికి మామూలుగా ఆశ్రయం ఇస్తారంటే, ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో, ఇంకా ఎవరైతే వైష్ణవులు, వాళ్ళందరూ విష్ణువుని, కృష్ణుని పూజించుకుంటారు. అలాగే రజోగుణంలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఏదో ఈ జీవితంలో సాధించేసి ఏదో మనకు లాభం పొందాలి అనే వ్యక్తి బాగా కష్టపడి, అలాంటి వాళ్ళు ఎక్కువగా బ్రహ్మదేవుణ్ణి పూజిస్తారు. ఇంకా ఎవరైతే తమోగుణంలో ఎక్కువ ప్రభావితమై ఉన్నారో వాళ్ళు శివుణ్ణి పూజిస్తారన్నమాట. ఇంకా అది అందుకనే ఇక్కడ ముఖ్యంగా ఎంతో అధమ వ్యక్తుల్ని కూడా శివుడు, వాళ్ళకు కూడా కృప ప్రసాదిస్తున్నాడు, వాళ్ళని కూడా ఉద్ధరిస్తున్నాడు, వాళ్ళని కూడా అంత అమంగళదాయకమైన వ్యక్తుల్ని కూడా మంగళ, వాళ్ళకు కూడా మంగళదాయకం చేసే ఇట్లా వాళ్ళ జీవితాన్ని ప్రయత్నిస్తున్నాడు. కనుక ముఖ్య రూపంగా ఇక్కడ శివుడిని, శివుడు అనే ఆయన పేరుకి ఇక్కడ పరిపూర్ణత లభిస్తుందని ఇక్కడ చెప్తున్నారు. తస్మా ఉన్మాదనాథాయ నష్ట శౌచాయ దుర్హృదే దత్తాబతమయా సాధ్వీ చోదితే పరమేష్టినా. సో బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు, ఇక్కడ ఇంకా చెప్పాలంటే బ్రహ్మదేవుడు యొక్క కోరిక మేరకు నేను నా యొక్క ఎంతో పతివ్రతలైన కూతుర్ని, సో ఇటువంటి నా కూతుర్ని నేను ఈ ఏమాత్రం పరిశుభ్రత తెలియని వ్యక్తికి, ఇంకా మొత్తం హృదయంలో అంత చెత్త చెదారం ఉండే ఈ వ్యక్తికి ఇచ్చి నేను వివాహం చేశాను నా కూతుర్ని. సో ఆయన బాధ ఏంటి ఇక్కడ దక్ష ప్రజాపతి, నాకు ఏమాత్రం ఇష్టం లేదు నా కూతుర్ని శివుడికి ఇచ్చి వివాహం చేయడానికి, కానీ ఎందుకు చేశాను, బ్రహ్మదేవుడు ఆజ్ఞిచ్చాడు కనుక నాకు. ఇంకా బ్రహ్మదేవుడు ఏమని ఉద్దేశించే అంటే ఉల్లేఖిస్తున్నాడు అంటే ఇక్కడ పరమేశ్వర, పరమేశ్వర అంటే ఆయన అందరి గురువు కదా, అంటే గురువుగారు చెప్పారు కదా, అందుకనే ఇంకేం చేయాలి కాదని లేక నా కూతుర్ని శివుడికి ఇచ్చి వివాహం చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ మీద ప్రభుపాల్ వారు అంటే మంచి తాత్పర్యం ఇస్తారు. సో మన ఆచార్యులు దీనికి అదే నష్ట శౌచ అంటే అన్క్లీన్ అని ఒకటి అంటే ఇంకొకటి ఏంటంటే అర్థము. సో ఎంత అశౌచనైనా సరే శివుడు శుద్ధపరిచేస్తాడు, ఎంత అశుద్ధమైనా సరే దాన్ని శుద్ధపరిచే శక్తి శివుడికి ఉందంటూ దాని అర్థం. ఇంకొక అర్థం ఇంకోటి ఏంటంటే, సో ఎవరికైతే ఎంత ఉన్మాదనాథ అంటే ఎంత పిచ్చున్నా పిచ్చి వాళ్ళకైనా సరే వాళ్ళని కూడా ఉద్ధరిస్తాడు, వాళ్ళ పట్ల కూడా దయ చూపిస్తాడు శివుడు. ఇంకా దుర్హృదయ అంటే ఎంత హృదయం దురుద్దేశంతో ఉన్న అటువంటి హృదయం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళపైన కూడా కరుణ చూపిస్తాడు శివుడు. ఆ విధంగా పొగుడుతున్నారు మన ఆచార్యులు. సో ఇక్కడ మనకు తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా చెప్తారు, ఈ దక్ష ప్రజాపతి ఈ యొక్క శ్లోకం ద్వారా తనలో మనసులో �ున్న విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఇప్పుడు దక్ష ప్రజాపతి కోపం క్రోధం ఎంత పెరిగిపోయిందంటే క్రోధంలో అతను ఈ విషయాన్ని కూడా మర్చిపోయాడు. తన తండ్రిని తండ్రి అని చెప్పుకోవట్లేదు మామూలుగా, అతను గురువు కదా, గురువుగారు చెప్తున్నారు కదా చేయాల్సింది అంటే అది వెటకారంగా ఇంకా చెప్పాలంటే అవమానపూర్వకంగా ఉల్లేఖిస్తున్నారు బ్రహ్మదేవుణ్ణి కూడా. అతను నా తండ్రి అన్నట్టుగా అతను సంబోధించట్లేదు, నా తండ్రి అని సంబోధించట్లేదు. ఆయన మొత్తం విశ్వానికే గురువు కదా, అంటే అందరికీ గురువు, ఆయన చెప్పింది మేము అందరం పాటించాలి కాబట్టి మేము పాటిస్తున్నాం, నాకు ఇష్టం లేదు అయినా పాటిస్తున్నాం. సో ఇలా చెప్పారనమాట. అంటే ఒక వ్యక్తి అంతగా క్రోధంతో ప్రభావితమైపోయినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా, ఇక్కడ దక్షుడు ఎంత క్రోధంతో పెరిగిపోయిందంటే ఆయన మతి బ్రహ్మదేవుణ్ణి పితగా స్వీకరించలేకపోతున్నాడు బ్రహ్మదేవుడు. అంటే ఇక్కడ ఇంకో విషయంగా చెప్పాలంటే, ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు ఇంకొక విధంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడికి అంటే నాకు తెలుసు ఇతను సరైన వ్యక్తి కాదు శివుడికి, పార్వతి అంటే నా సారీ ఇప్పుడు పార్వతి కాదు ఇప్పుడు సతీ, నెక్స్ట్ జన్మలో పార్వతి అవుతుంది. సో సతీ నా కూతురు నీ శివుడికి ఇచ్చి నేను వివాహం చేయొద్దని నాకు తెలుసు, అది సరైనది కాదని నాకు తెలుసు ఇతనికి ఇచ్చి వివాహం చేయకూడదని. కానీ ఇతనికి అంటే నాకు తెలిసినంత కూడా నా పిత ఇప్పుడు పిత కూడా కాదు గురువు ఆయనకు తెలీదు, అంటే ఆయనకు అంత తెలియదు కూడా లేదు ఎవరికి ఇచ్చి వివాహం చేయాలో సతిని, ఆ విషయం కూడా తెలిసే అంత తెలివి కూడా బ్రహ్మదేవుడికి లేదు, అంటే నాకన్నా తక్కువ తెలివి ఉన్న వ్యక్తికి. అందుకనే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట బ్రహ్మదేవు అంటే ఆ ఉద్దేశంతో ఇక్కడ పలుకుతున్నట్టు మనకు అర్థమవుతుందని రూపాల ద్వారా చెప్తున్నారన్నమాట. అక్యూజ్ ఈవెన్ బ్రహ్మ బీయింగ్ లెస్ ఇంటెలిజెంట్ బికాజ్ యర్. సో ఈ విధమైన సూచన బ్రహ్మదేవుడు నాకు ఇచ్చాడు అంటే ఇంకా బ్రహ్మదేవుడు కూడా తెలియలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పేస్తున్నారు. సో ఒక వ్యక్తి కోపంలో అసలు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అతనికే సరిగ్గా తెలియదు. క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో ప్రణశ్యతి అనేసి భగవద్గీతలో కృష్ణుడు అందుకే చెప్పారు. క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధం పెరిగిపోతే సమ్మోహితుడైపోతాడు వ్యక్తి, సమ్మోహితుడైపోయి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి అంత మర్చిపోతాడు, అసలే సరైన జ్ఞానం మర్చిపోతాడు, గుర్తుకు రాదు సరైన జ్ఞానం. స్మృతి విభ్రమ బుద్ధి నాశో, తర్వాత బుద్ధి నశించిపోతుంది, ప్రణశ్యతి బుద్ధి నాశో ప్రణశ్యతి, తర్వాత పతనమైపోతాడు వ్యక్తి ఆయన చేసే కార్యాల వల్ల. ఓకే, సో మనం లాస్ట్ ఇంకా దీని తర్వాత మళ్ళీ మైత్రేయ ఏం చెప్తాడో చూద్దామంట. ఈ విధంగా దక్ష ప్రజాపతి అయిన తర్వాత ఏం జరిగింది, మైత్రేయ ఉవాచ వినింద్యైవం సగిరిశం అప్రాతీపం అవస్థితం దక్షోతాప ఉపస్పృశ్య క్రుద్ధ శబ్దం ప్రచక్రమే. సో మైత్రేయ ముని ఏమంటున్నారంటే, ఈ విధంగా దక్ష ప్రజాపతి దక్షుడు శివుణ్ణి చూసి ఆయన ఎదురుగానే కూర్చున్నాడు, ఆయన ఎదురుగా కూర్చున్న శివుణ్ణి చూస్తూ వెంటనే తన చేతి కడుక్కొని నోరు కూడా కడుక్కొని వెంటనే ఈ విధంగా శపించాడు. సో ఏం వాక్యాలతో శపించాడు, ఏమి శపించాడు అదే కదా తెలుసుకోవాలనుంది మీ అందరికీ. సో చూద్దామంట నెక్స్ట్ రెండు శ్లోకాల్లో.
అయం తు దేవయజన ఇంద్రోపేంద్రాదిభిర్భవ సహభాగం నలభాతాం దేవేర్దేవగణాదమః.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మామూలుగా ఈ దేవ యజ్ఞాలు, దేవతలు చేసే యజ్ఞం నుంచి ఇదందరికీ, ఈ పెద్ద యజ్ఞాలు చేస్తున్నాం కదా మనము, ఈ యజ్ఞం నుంచి ఏంటంటే అందరికీ ఇంద్రు ఉపేంద్ర ఆదిభి, సో ఇంద్రుడు ఉపేంద్రమే కదా, అందరికీ కూడా వారి వారి యొక్క భాగం షేర్ వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఈ శివుడికి తప్ప. సహభాగం నలభతాం, అందరికీ ఎలా భాగం లభిస్తుందో అలా శివుడికి ఏ భాగం లభించదు. సహభాగం న లభతాం, అతనికి ఏ లాభం దొరకదు ఈ యొక్క యజ్ఞంలో. ఏ షేర్ అయితే అందరికీ దేవతలకు దొరుకుతుంది కదా, ఈయనకి ఏ షేర్ ఉండదు, ఏ భాగము ఈయనకు దక్కదు. ఎందుకు? దేవేర్ దేవగణాదమహ, ఇతను అందరి దేవతలు అదముడు కనుక అందుకే ఇతనికి ఏ షేర్ దక్కకూడదు, ఏ లాభం దక్కకూడదు అనేసి దక్షుడు ఇక్కడ శివుడికి శపిస్తున్నాడు. సో ఇది ఒక శాపము, కానీ మనకు ప్రభుపాల ద్వారా ఆచార్యులు ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ప్రభుపాల ద్వారా కోట్ చేస్తున్నారు తాత్పర్యంలో. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ సందర్భంలో ఇక్కడ ఇలా వైదిక సాక్రిఫైసెస్ అంటే ఈ వైదిక యజ్ఞాల్లో, సో దేవతలందరికీ కూడా భాగం దొరుకుతుంది కానీ శివుడికి దొరకదు. ఎందుకు అంటే దక్షుడి యొక్క శాపం వలన. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు ఏమంటున్నారంటే, శివుడు ఈ విధంగా దేవతలందరూ వేరే అందరి దేవతలతో కలిసి ఇలా, ఇది మామూలుగా యజ్ఞాలన్నీ కర్మకాండ యజ్ఞాలు ఉంటాయి దేవతలకి చేసేవి, సో ఇందులో భాగ్యస్వాములు అయ్యి వాళ్ళతో పాటు భాగం పంచుకోవడం అవసరమే లేదు. ఈ దీని నుంచి తప్పుకునే మంచి ఒక అవకాశం దొరికింది శివుడికి. సో ఇది మంచిదే, అంటే శివుడికి అలా వాళ్ళతో కలిసి అందులో భాగం పంచుకోవాల్సిన అవసరం పడలేదు. ఇది ఒక మంచి జరిగింది శివుడికి ఈ విధంగా శాపం ద్వారా, దక్షుడి యొక్క శాపం ద్వారా. ఎందుకంటే శివుడు వైష్ణవానాం యథాశంభు, ఆయన గొప్ప వైష్ణవుడు. సో అందరితో కలిసి అలాంటి, అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే దేవతలందరూ మామూలుగా శుద్ధ భక్తులు చాలామంది కాదనమాట. అందుకనే వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని భౌతిక ఆసక్తులు ఉన్నాయి, కానీ భక్తవంతుడు భక్తులే కానీ శుద్ధ భక్తులు కాదు. శివుడు శుద్ధ భక్తుడు కనుక అటువంటి వాళ్ళందరితో కలిసి కూర్చొని తినడం అవసరం లేదనమాట శివుడికి. సో ఇదంతా ఒక విధంగా దక్షుడి ఒక, ఇది శాపమైనా కానీ ఇది శివుడికి ఒక వరం వంటిదే. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో దీనికి ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నారు. సో దీనికన్నా ముందు మనం ఇంకోటి కూడా చూస్తాం భవిష్యత్తులో. దక్షుడు మళ్ళీ ఒకసారి నారదుని కూడా ఎలాంటి ఒక శాప్, అంటే ఇలాంటిది కాదు ఇంకో శాపం ఇస్తాడు, అది కూడా నారదుడు దాన్ని కూడా వరంలా తీసుకుంటారు. ఎనీవే, సో ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు కృపాల ద్వారా, ఏంటంటే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు. ఆయన ఒక లాట్రిన్ పక్కన కూర్చొని జపం చేసేవారు అనమాట హరే కృష్ణ మహామంత్రం. ఎందుకు అంటే భౌతికవాదులందరూ వచ్చి తలకేయకుండా ఆయన సమయం నష్టం చేయకుండా, ఎందుకంటే మామూలుగా వెళ్తూ ఉంటారు కదా బాబాజీల దగ్గరికి, బాబాజీ బాబాజీ మీ ఆశీర్వాదం ఇవ్వండి, బాబాజీ బాబాజీ మీరు నాకు ఇది ప్రార్థించండి, బాబాజీ బాబాజీ నాకు ఇది 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 అవుతుందా అదవుతుందా అది కావాలి ఇది కావాలి ఏదో ఒకటి వచ్చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. అందుకే గౌరకిషోర్ దాస్ బాబాజీ వీళ్ళందరి డిస్టర్బెన్స్ నుంచి ఎలా మరి మనం దూరంగా ఉండి హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవచ్చు అంటే, లెటరిన్ దగ్గర వెళ్ళి కూర్చొని, లెటరిన్ పక్కన కూర్చొని జపం చేసుకునేవారంట ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. సో తద్వారా అంటే అక్కడంతా కంపు కొడుతూ ఉంటుంది కదా, లెటరిన్ కంపు కొడుతూ ఉంటుంది కదా, అంత మంచి వాసన రాదు కదా, అక్కడికి ఎవరు రారనమాట, ఇంకా పోవడానికి ఇష్టపడరు, అందుకే అక్కడ కూర్చొని జపం చేస్తున్నారు. అంటే వాళ్ళందరితో సాంగత్యంతో, ఈ కర్మీలతో భౌతికవాదులకు సాంగత్యంతో దూరంగా ఉండడానికి. సో ఆ విధంగా ఇది ఆయనకు మంచి జరిగిందనమాట, ఆ విధంగా చేసేవారనమాట. సో మామూలుగా ఏంటంటే అటువంటి గౌరకిషోర్ దాస్ బాబాజీనే ఇక్కడ ఎంతో గొప్ప వ్యక్తి అయిన ప్రభుపాల వారి వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు గురువుగా స్వీకరించారు. అవునా, సొంత గొప్ప వ్యక్తి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు. సో అందుకనే ఒక విధంగా మనము ఈ యొక్క ఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఒకటి సారము, శివుడు ఆ విధంగా వ్యవహరించి తద్వారా మిగతా అందరూ భౌతిక కొంచెం కర్మీ టైప్ డివోటీస్, మిక్స్డ్ డివోటీస్ నుంచి ఆయన కొంచెం దూరంగా ఉండి తన శుద్ధభక్తిని కంటిన్యూ చేసుకోవచ్చని, తన శుద్ధభక్తిని డిస్టర్బ్ కాకుండా ఆయన శుద్ధభక్తి ఎప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు.
నిషిధ్యమానస్స సదస్య ముఖ్యైర్ దక్షో గిరిత్రయా విసృజ్య శాపం తస్మాద్ వినిష్క్రమ్య వివృద్ధమన్యుర్ జగామ కౌరవ్య నిజం నికేతనం.
మైత్రేయుని ఏమంటారంటే, ఓ విదుర, ఈ విధంగా అక్కడున్న సభలో ఉన్న అందరూ కూడా, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతికి చెప్తారంట. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు. అయినా కానీ దక్ష ప్రజాపతిని గ్రేట్ యాంగర్, ఎంతో కోపంతో ఈ విధంగా శివుడికి శపించేసి, దాని తర్వాత అక్కడి నుంచి ఆ సభలోంచి తిరిగి వెళ్ళిపోయాడంట తన ఇంటికి దక్ష ప్రజాపతి. అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న సభ వాళ్ళు వద్దు వద్దు అంటున్నారని వినకుండా దక్ష ప్రజాపతి శివుణ్ణి శపించేసి అక్కడి నుంచి సభలోంచి వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. సో ఈ విధంగా దక్ష ప్రజాపతి అనుకున్నాడు, అతను చెప్పే చెప్పేశాడు అంతే, అతను చెప్పే వాక్యాలు ఆయన పలికేశాడు. ఈ విధంగా అనుకుంటున్నాడు అంటే ఎంతగా గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయిందంటే తన యొక్క ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు దక్ష ప్రజాపతి, దక్షుడు. సో దాని తర్వాత ఆయన అనుకున్నాడు, నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు ఇక్కడ, నాకన్నా గొప్పగా వాదించే వ్యక్తే లేడు నాతోని అన్నట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనేసి ఇక్కడ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. ఒక క్రోధం యొక్క ప్రభావం, క్రోధం పెరిగిపోతే దాని ఫలితం ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు. దక్షుడి యొక్క ఆచరణ ద్వారా, వ్యవహరణ ద్వారా అని చెప్తున్నారు ప్రభుపాదులు వారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ విధంగా దక్ష అంటే, దక్షుడు అంటే చాలా ఎక్స్పర్ట్ అన్నమాట, చాలా సమర్థుడని అన్ని భౌతిక కార్యాలు చేయడంలో. కానీ అయినా కానీ నువ్వు ఎంత పెద్ద దక్షుడు అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత సమర్థుడైనా సరే, ఒకవేళ శివుడు వంటి గొప్ప సాధువులు వంటి వ్యక్తులు, శివుడు వంటి గొప్ప భక్తులను కనుక వారి పట్ల కడను కనుక నువ్వు అవమానపూర్వకంగా వ్యవహరిస్తే, ఈ విధంగా నువ్వు వాళ్ళని అవమానిస్తే, వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారి పట్ల తప్పకుండా కామము, క్రోధము, ఇంకా ఈ యొక్క రజోగుణం, ఈ మూడింటి చేత ఆ వ్యక్తి, ఈ మూడు కూడా ఆ వ్యక్తిని ఆక్రమణ చేసేస్తాయి, తినేస్తాయి, అంటే ఈ విధంగా నాశనం చేసేస్తాయి వ్యక్తిని. అవునా? ఈ మూడింటిని అంటే కామము, క్రోధము, లోభము, ఇవన్నీ తమో ద్వారాలు, నరకానికి ద్వారాలు ఇవన్నీ. అందుకని చైతన్య మహాప్రభు చెప్పాడనమాట, జాగ్రత్త, ఎప్పుడు వైష్ణవ అపరాధం చేయకూడదు, వైష్ణవుల పట్ల ఎప్పుడు అపరాధం చేయకూడదు. ఇదేంటంటే, ఇదొక హతిమాత ఆఫెన్స్, అంటే మ్యాడ్ ఎలిఫెంట్ ఆఫెన్స్ అంటారు. ఇది మనకు చైతన్య చరితామృతంలో బాగా వర్ణించారు. ఇప్పుడు మామూలుగా సింపుల్గా చెప్పాలంటే ఈజీగా, ఒక మ్యాడ్ ఎలిఫెంట్ అంటే ఒక మదం ఎక్కిన మత్తెక్కిన ఏనుగు, అంటే పిచ్చి, పిచ్చే పిచ్చిగా ఉన్న ఏనుగుకి మదం ఎక్కిన ఏనుగు, లేకపోతే ఈ ఏనుగుకి ఏదైతే మెదడు సరిగా పనిచేయట్లేదో మెంటలో. సో అటువంటి ఏనుగు అంటే ఇంకా ఆ ఏనుగు చాలా శక్తివంతమైంది కానీ బ్రెయిన్ లేదు, సరిగ్గా పనిచేయట్లేదు. సో ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదనమాట. ఎక్కడ మంచి తోటలోకి వెళ్ళి కూడా ఆ తోట అంతా కూడా నాశనం చేసేస్తుంది. సో ఆ విధంగానే ఏ వ్యక్తి ఒక వైష్ణవుడి పట్ల అపరాధం చేశారు అంటే, ఒక భక్తుడి పట్ల, వైష్ణవుడి పట్ల ఎవరైనా అపరాధం చేస్తున్నాడంటే అతను హతిమాత అపరాధం అనమాట. అంటే తను ఒకవేళ తను కూడా భక్తి మార్గాన్ని అనుసరిస్తుంటే తన భక్తిని తానే సొంతంగా స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. తో భక్తి లత ఏదైతే ఉంటుందో దాన్ని అంతా నాశనం చేసేసుకుంటున్నాడు ఒక వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తి ఇంకా ఎంతకైనా దిగజారిపోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట ప్రభుపాదుల వారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, వైష్ణవ అపరాధం నుంచి దూరంగా ఉండాలని చైతన్య మహాప్రభు చెప్తారు మనకి. సో దీంతో 19వ శ్లోకం వరకు చర్చ ముగిసింది. సో మనము నెక్స్ట్ మిగతా శ్లోకాలు రేపు చర్చించుకుందామంట. సో మళ్ళీ దీని తర్వాత ఏం జరిగింది, ఈయన శపించి వెళ్ళిపోయాడు కానీ దాని తర్వాత ఏం జరిగింది, సో ఆ విషయాలు రేపు చూసుకుందాము. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. శిల ప్రభుపాదికి జయ్, గ్రంథరాజు శ్రీమద్ భాగవతంకి జయ్, సమవేత గౌరభక్త వృందికి జయ్, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానంది హరి హరి బోల్.